ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇತ್. ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರಃ ಗುರುಸಾಕ್ಷಾತ್ ಪರಂ ಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೈ ನಮಃ. ವ್ಯಾಸಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ವ್ಯಾಸರೂಪಾಯ ವಿಷ್ಣವೇ ನಮೋ ವೈ ಬ್ರಹ್ಮನಿಧಯೇ ವಾಸಿಷ್ಠಾಯ ನಮೋ ನಮಃ. ಕೂಜಂತಂ ರಾಮ ರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರುಹ್ಯ ಕವಿತಾಶಾಖಾಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿಕೋಕಿಲಂ. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಂ ಆಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ವಾಗರ್ಧಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಧ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ. ಸೂಕ್ತಿಂ ಸಮಗ್ರೇತು ನ ಸ್ವಯಮೇವ ಲಕ್ಷ್ಮೀಃ ಶ್ರೀರಂಗರಾಜಮಹಿಷೀ ಮಧುರೈಃ ಕಟಾಕ್ಷೈಃ. ವೈದಗ್ಧ್ಯವರ್ಣಗುಣಗುಂಭನಗೌರವೈರ್ಯಾಂ ಕಂಡೂಲಕರ್ಣಕುಹರಾಃ ಕವಯೋಧಯಂತಿ. ಹೈಮೋರ್ಧ್ವಪುಂಡ್ರಮಜಹನ್ಮಕುಟಂ ಸುನಾಸಂ ಮಂದಸ್ಮಿತಂ ಮಕರಕುಂಡಲಚಾರುಗಂಡಂ ಬಿಂಬಾಧರಂ ಬಹುಳದೀರ್ಘಕೃಪಾಕಟಾಕ್ಷಂ ಶ್ರೀವೇಂಕಟೇಶಮುಖಮಾತ್ಮನಿಸನ್ನಿಧತ್ತಾಂ. ವಿಮಲಪಟಿ ಕಮಲಕುಟಿ ಪುಸ್ತಕ ರುದ್ರಾಕ್ಷಸ್ಯಸ್ತಹಸ್ತಪುಟಿ ಕಾಮಾಕ್ಷಿ ಪಕ್ಷ್ಮಲಾಕ್ಷಿ ಕಲಿತವಿಪಂಚಿ ವಿಭಾಸಿ ವೈರಿಂಚಿ. ಮನೋಜಬಂ ಮರುತತುಲ್ಯವೇಗಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ವಾತಾತ್ಮಜಂ ವನರಯೂಧಮುಖ್ಯಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾ ನಮಾಮಿ. ಆಪದಾಮಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ಹರಿಃ ಓಂ. ನೀನು ನಿನ್ನನ್ನು ಮೀತೋ ಮನವಿ ಚೇಸಿ ಉನ್ನಾನು. ತಲ್ಲಿತಂಡ್ರಲು ಚೇಸಿನಟುವಂಟಿ ಅಪಾರಮೈನಟುವಂಟಿ ತಪಸ್ಸು ವಲನ ತಂಡ್ರಿಗಾರೈನಟುವಂಟಿ ತಂಗಿರಾಲ ವೆಂಕಟೇಶ್ವರ ಅವಧಾನುಲ గారు 365 రోజుల పాటు నియమం తప్పకుండా మహన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని ఆ నాగులేటి ఒడ్డున ఉన్నటువంటి పల్లెటూళ్ళలో భవానీ శంకర దేవాలయంలో శివలింగానికి చేసినటువంటి కారణం చేత ప్రీతి పొందినటువంటి పరమశివుని యొక్క అనుగ్రహంగానో ఆ అలుమల్లుపాడు ఎంత పుణ్యం చేసుకుందో నిజంగా అక్కడ చేసినటువంటి ఆ పూజ ఫలించి జగద్గురువులు ఆవిర్భవించారు. అలాగే మచిలీపట్నంలో వెంకటేశ్వర అవధానులు గారు చేసినటువంటి శ్రీరామ నవరాత్రుల యొక్క అనుగ్రహ విశేషము, తల్లిగారైనటువంటి అనంత లక్ష్మమ్మ గారు చిన్నతనంలో తెలిసో తెలియకో తండ్రిగారి చెయ్యి పట్టుకుని ప్రతిరోజు కోటప్ప కొండకెక్కి దక్షిణామూర్తి యొక్క దర్శనం చేసినటువంటి అనుగ్రహ విశేషము, లేక వారు చేసినటువంటి ఆంజనేయోపాసన ఫలితమో కానీ మహాపురుషులు జగత్తుని ఉద్ధరించగలిగినటువంటి జగదాచార్యులైనటువంటి శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి కరణామ సంవత్సర శుక్లపక్ష చైత్ర శుక్ల షష్ఠి నాడు ఆవిర్భవించారు. ఆయన కారణజన్ములు అని నేను మీతో నిన్నటి నుంచి ప్రస్తావిస్తూ వస్తున్నాను. ఎందుకు ఆ మాట అనవలసి ఉంటుంది అంటే, లోకంలో అనేకమైనటువంటి జీవులు ఉద్భవిస్తూ ఉంటాయి. ఈ పుట్టినటువంటి ప్రాణులన్నీ ప్రధానంగా దేని కొరకు పుడతాయి అంటే, గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితములను అనుభవించడానికి శరీరాన్ని మనం పొందుతాం. ఇది మనం స్వీకరించినది కాదు, పరమేశ్వరుని చేత ఇయ్యబడినది. ఈ శరీరం ఎందుకు ఇస్తాడు ఈశ్వరుడు అంటే, గతంలో చేసుకున్న పాపం, గతంలో చేసుకున్న పుణ్యం ఉన్నాయి. చేసుకున్న పాపం పోవాలి అంటే ఈ శరీరం దుఃఖాన్ని అనుభవించాలి. చేసుకున్న పుణ్యం పోవాలంటే ఈ శరీరం కొంత సుఖాన్ని అనుభవించాలి. సుఖము దుఃఖము ఈ రెండిటి రూపంలో చేసుకున్నటువంటి పాప పుణ్యములను క్షయం చేసేస్తాడు. ఆయన ఖర్చు పెట్టించేస్తాడు. అలా ఖర్చు పెట్టించడానికి ఈ శరీరం ఈశ్వరుని చేత ఇవ్వబడింది. ఇక మన వైపు నుంచి ప్రయత్నం, భగవంతుడు మనుష్య జన్మకి బుద్ధినిచ్చాడు కాబట్టి శాస్త్రాన్ని గురువుని ఆధారం చేసుకుని శాస్త్రమునందు కలిగినటువంటి శ్రద్ధతో కూడినటువంటి కర్మాచరణము వలన ఏ శరీరముతో పూర్వజన్మల యందు చేసినటువంటి పాపములున్నాయో ఆ పాపములను మళ్ళీ చెయ్యకూడదనేటటువంటి స్పృహను పొంది బుద్ధి చేత శాస్త్రమును ప్రమాణముగా స్వీకరించి చేసినటువంటి కర్మాచరణము చేత పుణ్యము చిత్తశుద్ధి పొంది, ఆ చిత్తశుద్ధి వలన ఈశ్వరానుగ్రహంగా జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసిన అవసరము లేని స్థితిని పొందుతాడు. అందుకొరకు శరీరం ఇవ్వబడుతుంది. కానీ మహాపురుషుల యొక్క జననమునందు శరీరం ఇవ్వబడేది ఎందుకు అంటే, కేవలముగా వారు గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యపాపములను అనుభవించడానికి శరీరాన్ని తీసుకోరు. వారు ఎందుకు ఒక శరీరంతో వస్తారు అంటే, ఆ శరీరముతో వారు ఉంటారు కాబట్టి మనకు మూడు విశేషాలు లభిస్తాయి. ఒకటి, యద్యత్ ఆచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠుడైన వాడు ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు అన్నది మనకి ఎరుకలోకి వస్తుంది. వారి ఆచరణాన్ని మనం మార్గదర్శనంగా స్వీకరిస్తాం. ఆయన ఎలా ప్రవర్తిస్తారు, ఆయన ఎలా జీవిస్తారు, ఆయన నడవడి ఎలా ఉంటుంది, ఆయన ధర్మానికి ఎలా కట్టుబడతారు. ఎందుచేతన అంటే, నడవడి అనేటటువంటిది ధర్మము చేత ఎప్పుడూ కూడా శాసింపబడుతుంది. అందుకే ధర్మమునకు మినహాయింపు కలిగిన ఆశ్రమము లేదు. అన్ని ఆశ్రమములు ధర్మము చేత కట్టబడతాయి. బ్రహ్మచర్యము కానీ, గృహస్థాశ్రమము కానీ, వానప్రస్థము కానీ, సన్యాసము కానీ ఆయా ధర్మముల చేత కట్టబడతాయి. ఒక సన్యాసిగా ఆయన తన ధర్మానికి తాను ఎలా కట్టుబడి ఉంటారు, ఆయన ఆచరణ ఎలా ఉంటుంది అన్నది మనం పరిశీలించి మనం దాన్ని ఆదర్శంగా తీసుకున్ననాడు మనం ఏ ఆశ్రమంలో ఉన్నామో ఆ ఆశ్రమంలో మనం ఎంత నిజాయితీతో, ఎంత పవిత్రమైనటువంటి నడవడితో మనం ఉండాలో మనకు అర్థమవుతుంది. అది మొదటి ప్రయోజనము. రెండవ ప్రయోజనము, అటువంటి గురువులకు జగద్గురు స్థానాన్ని పొందినటువంటి మహాపురుషుల విషయంలో మనం వారికి ఎంత దగ్గరగా ఉన్నామన్న దానితో సంబంధం ఉండదు. మీరు దాన్ని సక్రమంగా అర్థం చేసుకోవాలి. 365 రోజులు వారి పక్కన ఉన్నామా లేదా అన్న విషయంతో సంబంధం ఉండదు. వారు చెప్పినటువంటి మాటల చేత మనము ఎంత ప్రభావితులమై నిరంతరము వారిని మనసులో పెట్టుకుని గురువుగారు ఇలా చెప్పారు కాబట్టి మనం అలాగే ప్రవర్తిద్దామని ఎవరు నిజంగా వారిని గురువుగా మనసులో భావన చేస్తారో వారికి వారు గురువులై నడిపిస్తారు. అది జగద్గురువు అన్న మాటకి చంద్రశేఖర భారతీ మహాస్వామి తరచుగా చెప్తూ ఉండేవారు. ఎలా జగత్తుకంతటికీ గురువు అవుతారు? ఈ జగత్తునందు సనాతన ధర్మమే కానీ ఇతరమైనటువంటి విశ్వాసములు ఎన్నో ఉన్నప్పుడు జగత్తుకి గురువు ఒక్క సనాతన ధర్మము నుంచి వచ్చిన ఒక వ్యక్తి మాత్రమే జగద్గురువు అని ఎలా అనిపించుకుంటాడు? అంటే భౌగోళికంగా ఎక్కడైనా ఉండవచ్చు, ఎక్కడ ఉన్నప్పటికీ ఎవరు గురువు యొక్క బోధని ఆదర్శంగా శాసనంగా స్వీకరిస్తాడో వారికి ఆయన గురువై నడిపిస్తూ ఉంటాడు. అందుకే లోకంలో ఎవరు చెప్పినటువంటి మాటైనా సలహా కిందకు వస్తుంది. మీరు వినొచ్చా వినకూడదా అన్నది విచక్షణని బట్టి ఉంటుంది. ఒక్కొక్కరు తండ్రిని గురువుగా స్వీకరిస్తారు, తండ్రి చెప్పిన మాటని అవదలదాలుస్తారు. తండ్రి జన్మత గురువు, తండ్రికి ప్రత్యేకంగా గురుత్వం అక్కర్లేదు. గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేసేవాడు గురువు. గాయత్రీ మంత్రోపదేశం పొందడానికి అర్హత కలిగినటువంటి వర్ణమునందు జన్మించకపోయినప్పటికీ ఆ తండ్రి కుమారుని యొక్క అభ్యున్నతి కొరకు పాటుపడి విద్యని అందిస్తాడు కాబట్టి మయస్కరుడై ఆ తండ్రి గురువే అవుతాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుచేత గురువు యొక్క మాట అవుదల దాల్చడం ఎంతమాత్రం దోషం కాదు. తండ్రి మాట అవుదల దాల్చడం పరమ విధేయం, తప్పకుండా పాటించాలి. నరుడిగా వచ్చిన రామచంద్రమూర్తి మనకు అదే నేర్పాడు. అందుకే జగద్గురువుల విషయంలో మనకి అత్యంత ప్రధానమైనది ఇది అంటే వారి ప్రబోధం. వారి నోటి వెంట వచ్చినటువంటి మాటలు ఏ ఉంటాయో అది సమస్త శాస్త్రములను పిండితే వచ్చేటటువంటి రసం. అవి వారు నిరంతరము కూడా పఠనం చేసి బాగా వాటిని అంతటినీ కూడా వస్త్రకాళితం చేసి వడగట్టి సారభూయిష్టంగా మనకి తేలికైనటువంటి మాటలలో మనకి అనుష్ఠాన పర్యంతంలోకి రావడానికి వీలుగా ఎలా చెప్పాలో అలా చెప్తారు. రెండు, చెప్పడం ఒకటి నిజానికి వారి ప్రయోజనం కాదు. ఎందుచేత అంటే వారు నిరంతరము బ్రహ్మభావన ఎందుంటారు. వారికన్నా రెండవ వస్తువు ఒకటి ఉన్నదన్న భావన వారికి ఉండదు.
అటువంటి అద్వైతానుభూతిలో ఓలలాడేటటువంటి వ్యక్తికి మాట ప్రతిబంధకం. మాట మాట్లాడితే ఎదురుగుండా ఇంకొకడు ఉన్నాడని గుర్తు. అప్పుడు ఇద్దరున్నారన్న భావనలోకి వస్తే తానుండవలసిన స్థితి నుంచి కిందకు వచ్చినట్టు. అసలు కిందకెందుకు రావాలి? తనలో తాను రమిస్తూ కూర్చోవచ్చుగా. అలా కూర్చుంటే లోకానికి మార్గం చెప్పేవాడెవరు? లోకం తరించడానికి మార్గం ఎవరు చెప్తారు? అందుకే వారు మాట్లాడిన మాటలు ఉపన్యాసములు కావు, ప్రవచనములు కావు, అనుగ్రహ భాషణములు. వారు మనని అనుగ్రహించడానికి మాట్లాడతారు తప్ప వారికి మాట్లాడకుండా ఉండవలసిన అవసరమే అత్యంత సంతోషదాయకమైన విషయం. వారికి తపస్సు చేసుకుంటూ తనలో తాను రమిస్తూ కూర్చోవడమే వారికి ఎప్పుడూ ఇష్టం. అది సహజ సిద్ధమైన లక్షణం. కానీ మాట్లాడేది ఎందుకు అంటే కేవలముగా మనని అనుగ్రహించడానికి. కాబట్టి ఇప్పుడు జగద్గురువులు ధర్మ విజయ యాత్ర చేస్తున్నారు. ధర్మ విజయ యాత్ర అన్న మాటకు అర్థం ఏమిటంటే లోకమునకు ఎప్పుడెప్పుడు ధర్మాన్ని అందించవలసి వచ్చినా, ధర్మంలో సంకటమైన స్థితి ఏర్పడుతున్నా, ధర్మ ప్రబోధంలో ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడుతున్నా, ప్రజలు ధర్మాన్ని పట్టుకోవడంలో వైక్లభ్యం ఏర్పడుతున్నా, ఆ ధర్మాన్ని పట్టుకోని కారణం చేత విపరీత పోకడలు ఏర్పడుతున్నాయన్న అనుమానం వస్తే మళ్ళీ ధర్మాన్ని ప్రచారం చేసి నిలబెట్టడమే ప్రధాన కర్తవ్యంగా శంకర భగవత్పాదులు పీఠాలను స్థాపించారు. అటువంటి కర్తవ్యంతో పీఠస్థాపన చేసినప్పుడు పీఠాధిపతుల యొక్క ప్రధాన కర్తవ్యము కూడా అనుగ్రహ భాషణమే అవుతుంది. లోకాన్ని ఉద్ధరించడానికి వారు ధర్మ ప్రబోధం చెయ్యవలసిన అవసరం ఉంటుంది. దాని కొరకు విజయయాత్ర. విజయయాత్ర వారి విజయయాత్ర కాదు, ఏదో మహారాజులో చక్రవర్తిలో చేసినట్టుగా సామ్రాజ్యాల్ని సంపాదించడం కోసం చేస్తున్న విజయయాత్ర కాదు, అది ధర్మ విజయయాత్ర. ధర్మమునకు విజయము కలగాలి, అంటే అధర్మము నశించాలి. అధర్మము నశించి ధర్మమునకు విజయము కలగాలి అంటే ధర్మమునందు ఊంచుకునేటటువంటి లక్షణము ప్రజలకు కలగాలి. ఊంచుకోవాలంటే అనురక్తి కలగాలి. అనురక్తి కలగాలంటే ధర్మము యొక్క వైభవమును ప్రబోధం చెయ్యాలి. అలా ప్రబోధం చెయ్యాలంటే దానికి కారణజన్ముడైన వాడు బయలుదేరాలి. అందుకని ధర్మ విజయ యాత్ర కొరకు బయలుదేరి వస్తున్నారు. అటువంటి మహాపురుషులు లేని నాడు ధర్మమునందు అనురక్తి కలిగేటట్టుగా మళ్ళీ దేశమునందు సమస్త సంకటములకు పరిష్కారమైనటువంటి ధర్మాచరణము యొక్క ఆవశ్యకతను చెప్పగలిగిన పురుషులు ఎక్కడి నుంచి వస్తారు? అందుకని అనుగ్రహ భాషణం చేసి జాతికి దిశానిర్దేశకత్వం చేయడం కోసం మహాపురుషుల యొక్క జననము అవసరమవుతూ ఉంటుంది. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. అమ్మవారి యందు ఒక లక్షణము. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ ఈ మాట అంటారు, హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ అంటారు. అమ్మా, నీవు నీకు నమస్కరించినటువంటి శ్రీ మహావిష్ణువు వంటి వారికి విపరీతమైనటువంటి సౌందర్యాన్ని ఇచ్చావు. కేవలము సౌందర్యాన్ని ఇవ్వడమే కాదు, ఆవిడ మన్మధుడికి ఎంత శక్తినిచ్చింది అంటే తన క్రీగంటి చూపుల చేత మహాతపస్సులైనటువంటి వారు కూడా మనసు విచలితమయ్యేటటువంటి స్థితిని పొందుతూ ఉంటారు. ఎందుకు అమ్మవారు మన్మధుడికి అంత శక్తి ఇవ్వడం అంటే, మహాపురుష జననం జరగాలని పరదేవత నిర్ణయం చేసినప్పుడు అటువంటి మహాపురుష జననం జరిగితే తప్ప, వాగ్దేవి ఈ లోకంలో నడిస్తే తప్ప ధర్మమునందు అనురక్తి లోకులకు కలగడం కష్టమని తల్లి భావన చేస్తే అటువంటి మహాపురుష జననం కలగడానికి కారణము మన్మధుడు కాగలుగుతాడు. కాబట్టి మన్మధుడికి అంత శక్తి ఆవిడిచ్చింది. అటువంటి కోవలో వచ్చిన మహాపురుషులు భరతీతీర్థ మహాస్వామి. మూడవది, ఈ లోకమంతా చల్లగా ఉండడానికి శంకరాచార్యుల వారు ఈ జాతికి ఒక మహోపకారం చేశారు. వారు చెయ్యని ఉపకారాలు లేవు. వారు ఎన్నో దేవాలయాలకు కుంభాభిషేకాలు చేశారు, చక్రప్రతిష్ఠలు చేశారు, మూర్తుల యందు ఉన్నటువంటి అధికమైన కళని తగ్గించారు, మూర్తులకు కొత్త కళని కల్పించారు. అన్ని ప్రక్రియలు చేసినటువంటి శంకర భగవత్పాదులు ప్రత్యేకించి కైలాస పర్వతం నుంచి పరమశివుడు అనుగ్రహించినటువంటి శివలింగములను తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన శివలింగాల్లో ఒక శివలింగం శృంగేరి పీఠంలో ఉంది. శృంగేరి పీఠంలో ఉన్నటువంటి శివలింగానికి క్రమం తప్పకుండా ఒక్కరోజు కూడా విరామం రావడానికి వీల్లేదు. ప్రతిరోజు ప్రదోష వేళ తరువాత ఆ శివలింగానికి అభిషేకం జరుగుతుంది. అది సామాన్యులు తెచ్చినటువంటి శివలింగం కాదు, సాక్షాత్తు శివావతారులైనటువంటి ఆదిశంకరులు తీసుకొచ్చినటువంటి శివలింగాన్ని శృంగగిరి పీఠమునందుంచారు. ఆ శివలింగానికి అభిషేకం జరగాలి. ఆ అభిషేకం ప్రదోష వేళ దాటిన తరువాత చెయ్యడానికి సమర్థుడైన వ్యక్తి ఒకడు కావాలి. అటువంటి వ్యక్తి ఆ అభిషేకాలు చేసినటువంటి కారణం చేత ఆ స్ఫటికలింగం ఎంత చల్లబడుతుంటుందో లోకం అంతా చల్లబడుతూ ఉంటుంది. అందుకే శృంగేరి జగద్గురువులు పాటించేటటువంటి ప్రధాన నియమాల్లో ఒకటి చంద్రమౌళీశ్వరలింగానికి ప్రదోష వేళ తర్వాత చేసేటటువంటి అభిషేకం. మీరు చూద్దరు కానీ రేపు గుంటూరు పట్టణానికి వచ్చిన తరువాత వారు ఆ శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఎంత నియమం పాటిస్తారంటే, ఎంత అత్యవసరమైనటువంటి కార్యక్రమాలు ఉండనివ్వండి, ఆ అభిషేకానికి ఒక గంటన్నర ముందు ఆ కార్యక్రమాలు పూర్తయిపోవలసిందే. పూర్తి చేసి వారు స్నానం చేయడానికి వెళ్ళిపోతారు. ఎక్కడ చంద్రమౌళీశ్వరారాధన జరుగుతుందో ఆ ప్రాంగణానికి దగ్గరలోనే స్నానం ఏర్పాటు చేయబడుతుంది. పీఠాధిపతులు స్నానం చేసి అనుష్ఠానం చేసుకుని పరమ మౌనంగా ఇక ఎవరితో మాట్లాడకుండా పీఠం మీదకు వస్తారు. వచ్చి చంద్రమౌళీశ్వరారాధన చేస్తారు. ఒకప్పుడు శృంగేరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, జీవన్ముక్తులు, పరమ వైరాగ్య చక్రవర్తి, అపర శివావతారులు, కారణజన్ములు, మహాపురుషులు, ఆ గోకర్ణంలో ఉన్నటువంటి మహాబలేశ్వరుని యొక్క అనుగ్రహ స్వరూపులు, ఎవరి పేరెత్తినంత మాత్రం చేత, ఎవరి మూర్తిని దర్శించినంత మాత్రం చేత పాపపు చీకట్లు విచ్చిపోతాయో అటువంటి మహాపురుషులు, ఒక పేరుతో దక్షిణ దేశంలో ఇద్దరుగా తిరిగినటువంటి శివస్వరూపులు, ఒకరు కాంచీపురంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అయితే వేరొకరు చంద్రశేఖర భారతీ మహాస్వామి. శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి జీవన్ముక్తులు. వారు శరీరముతో ఉన్నప్పటికీ కూడా వారు మోక్షమును పొందినటువంటి వారే. ఒక కురిడీకాయలో ఇలా ఇలా కలిపితే లోపల ఉన్నటువంటి కొబ్బరికాయ పెంకుని విడిచిపెట్టి లోపల గుడుగుడులాడుతూ ఎలా ఉంటుందో అలా వారు శరీరంలోనే ఉన్నప్పటికీ శరీరం నుంచి వేరైపోయి ఉండేవారు. వారు శరీరం నుంచి విడివడి అటువంటి మోక్షస్థితిని పొందితే అప్పుడు జీవన్ముక్తులని పిలుస్తారు. శరీరాన్ని కూడా విడిచిపెట్టేస్తే విదేహముక్తిని పొందారంటారు. వారి శరీరాన్ని భూస్థాపితం చేసి పైన శివలింగం ఉంచితే అధిష్టానం అంటారు, తులసి చెట్టు ఉంచితే బృందావనం అంటారు. చంద్రశేఖర భారతీ మహాస్వామి జీవన్ముక్తులు, తదనంతరము విదేహముక్తిని పొందినటువంటి వారు. అంతటి పరమవైరాగ్య సంపన్నులైనటువంటి చంద్రశేఖర భారతీ మహాస్వామి శరీరంతో ఉన్న రోజుల్లో వారికి ఒకరోజు సాయంకాలం 104 జ్వరంతో శరీరం ఊగిపోతుంది. అంత వేడితో ఉండగా వారు స్నానం చేయడానికి వెళ్ళారు. వెళితే పీఠ అంతేవాసులు అన్నారు, అయ్యా 104 జ్వరంతో ఉంది కదా, స్నానం చేసే చంద్రమౌళీశ్వరారాధన చెయ్యాలా అన్నారు. వారన్నారు, ఈ శరీరం ఎప్పుడు కాషాయం కట్టుకుందో అప్పుడే ఈ శరీరానికి సంబంధించిన భ్రాంతి లేదు. ఇది ఉన్నది ప్రధాన కర్తవ్యాలలో ఒకటి చంద్రమౌళీశ్వరారాధన కొరకే. అయినప్పుడు ఆ కర్తవ్యం కోసం స్నానం చెయ్యకపోతే దీనికి 104 జ్వరం ఉందని దీన్ని రక్షించే ప్రయత్నం చేస్తే ఇది కాషాయం కట్టుకున్న ప్రయోజనమే నెరవేరదు, కాబట్టి స్నానం చెయ్యవలసింది. ఎంత శరీరాన్ని వేరుగా చూసి కట్టుకున్న కాషాయానికి గౌరవం ఇచ్చి కూర్చున్న పీఠానికి పట్టాభిషేకం చేసి శృంగేరి జగద్గురువులుగా చంద్రమౌళీశ్వరారాధన యందు అంత నిబద్ధత ప్రకటించినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతి మహాస్వామి. అటువంటి మహాపురుషులు చేసినటువంటి ఆ చంద్రమౌళీశ్వరారాధన ఫలితమే, ఆ శివలింగానికి చేసినటువంటి అభిషేకాల ఫలితమే, అది చల్లబడిన ఫలితమే లోకంలో ఇవాళ ఇంత అధర్మం పెచ్చరిల్లిపోయినప్పటికీ కూడా ఇంకా వర్షాలు పడుతున్నాయంటే మనం నోటి నిండా అన్నం తినగలుగుతున్నామంటే ఆ మహాపురుషులు చేస్తున్నటువంటి చంద్రమౌళీశ్వరారాధన యొక్క ఫలితం. ఆ శృంగేరి పీఠంలో ఉన్నటువంటి చంద్రమౌళీశ్వరలింగానికి అభిషేకం చెయ్యడానికి ఒక కారణజన్ముడు కావాలి. అటువంటి కారణజన్ముడైనటువంటి వ్యక్తి ఈ మనం చూస్తున్నటువంటి పీఠాధిపతిగా మహాపురుషుడైనటువంటి వ్యక్తి క్రమం తప్పకుండా వారి సంచారం కూడా అలాగే నిర్ణయం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో సాయంకాలం అయ్యేటప్పటికీ చంద్రమౌళీశ్వరారాధన జరగవలసిందే. అది ఊళ్ళకుండా విడుతున్నప్పుడు విడిచిపెట్టండి, అరణ్య మార్గం గుండా ప్రయాణం చేస్తున్నా సరే చీకటి పడేటప్పటికి మాత్రం గుడారాలు వేయవలసిందే, వేసి చంద్రమౌళీశ్వరారాధన చేసేయవలసిందే. అంత నియమంతో జరుగుతుంది చంద్రమౌళీశ్వరారాధన. అది చేసేటప్పుడు మీరు గమనించి చూడాలి నిజంగా. ఏదో బాలార్కాభిముఖో బాలో బాలార్క యువమూర్తివా అని అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. బాలసూర్యునికి ఎదురుకుండా బాలసూర్యుడు కూర్చుంటే ఎలా ఉంటుందో, ఇలా కూర్చుని ఇటు పక్క మంటపం అంతా ఉంటే ఆ శివలింగాన్ని ఆయన అభిషేకించేటటువంటి తీరు మీరు గమనించాలి. పసిపిల్లవాడికి తల్లి నీళ్లు పోయడం ఎంత జాగ్రత్తగా పోస్తుందో అంత జాగ్రత్తగా అభిషేకం చేస్తారు. ఏదో అద్దం పద్దం లేకుండా తీసుకొచ్చి కడవలెత్తి నీళ్లు పోసేసినట్లు పోసేయడం కాదు, ఎంత సౌకుమార్యంతో ఎంత సున్నితంగా నాలుగు చుక్కల నీళ్లు కింద పడకుండా ఆ కలశలోంచి గరిటెతో నీరు పైకెత్తి చేసేటటువంటి ఆ అభిషేక విధానం ఎంత మృదువుగా ఉంటుందో. ఒక చెవితో వేదమంత్రాన్ని వింటుంటారు బ్రాహ్మణులు చదువుతున్న దాన్ని, అభిషేకం అంత శ్రద్ధాళువులై చేస్తారు. అసలు అభిషేక క్రతువునందు ఉండేటటువంటి శ్రద్ధ అన్న మాటని మీరు పరిశీలించాలి. వారు అభిషేకం చేస్తుంటే ఆ తెల్లటి స్ఫటికలింగం మీద తేనె పోస్తే ఎర్రగా అయిపోతుంది, పచ్చటి నీళ్ళు పోస్తే పచ్చగా అయిపోతుంది, పాలు పోస్తే తెల్లగా అయిపోతుంది, నీళ్లు పోస్తే నిజస్వరూపాన్ని పొందేస్తుంది, తాను మాత్రం తెల్లగా ఉంటుంది, అన్నీ దానిలోనే ప్రకాశిస్తూ ఉంటాయి. పరబ్రహ్మ వస్తువు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానికి అభిషేకం చేస్తున్నప్పుడు నిజంగా స్వామివారి ముఖంలో ఉండేటటువంటి దీప్తి, ఆ వైభవం, ఆ ప్రకాశం మనం ఏదో కావ్యాల్లో పురాణాల్లో చదువుతాం, అది తనివి తీరా కన్నులున్నందుకు చూసి ఆ అదృష్టాన్ని అనుభవించవలసిందే. శంకర భగవత్పాదులు తెచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి శివలింగం మనం అభిషేకం చూడాలి అంటే శృంగేరి వెళ్ళి చూడాలి. అటువంటిది పీఠాధిపతులతో పాటుగా శివలింగం కూడా ఊరికి రావడం, ఈ ఊళ్ళో 15 రోజుల పాటు అటువంటి అభిషేకం జరగడం నిజంగా ఈ ఊరు చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం. ఒక్కరోజు చంద్రమౌళీశ్వరారాధన జరిగితే చాలు, అటువంటి మహాపురుషులు మా ఊళ్ళో పాదం పెడితే చాలని ఎందరో ఎదురు చూస్తుంటే 15 రోజుల పాటు వారిక్కడ వాసం చేసి 15 రోజులు చంద్రమౌళీశ్వరారాధన చూసి దానితో పాటుగా ఇక్కడ జరగబోతున్నటువంటి అతిరుద్రం, దానితో పాటుగా జరుగుతున్నటువంటి శతచండీ మహాక్రతువు, వాటికి జరిగేటటువంటి పూర్ణాహుతి, ప్రతిరోజు ఒకరోజు పౌరాణిక సదస్సు, ఒకరోజు శాస్త్ర సదస్సు, ఒకరోజు విద్వత్ సదస్సు, ఒకరోజు వేద పండితులు, ఒకరోజు హరికథకి సంబంధించినటువంటి సదస్సు, ఒకరోజు అత్యంత భక్తితో గురుముఖత సంగీతం నేర్చుకున్నటువంటి విద్వన్మణుల యొక్క సంగీత విభావరులు, ఇన్నిటితో నిజంగా సంపత్నగర్లో ఉన్నటువంటి శారదా పరమేశ్వరి దేవస్థానం జయ జయధ్వానాలతో మంగళధ్వనులతో మారుమోగుతుంటే తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఆ కార్యక్రమాల్లో 15 రోజులు ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొని చూడగలిగినటువంటి అదృష్టం, మీ ఇంట మీరుండి మీ వంట తింటూ హాయిగా చూసే అవకాశం పొందిన పట్టణం బహుశ నా దృష్టిలో ఆంధ్రదేశంలో గుంటూరు ఒక్కటే. ఎందుచేత అంటే ఇన్ని కార్యక్రమాలు ఒక ప్రాంగణంలో ఆంధ్రదేశం మొత్తం మీద ఎక్కడా జరగలేదు. ఆంధ్రదేశం మొత్తం మీద ఇన్ని కార్యక్రమాలు ఒక ప్రాంగణంలో జరుగుతుండగా ఒక ప్రాంగణంలోనే జగద్గురువులు 15 రోజుల పాటు విజయించేసే కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఏకైక ప్రాంగణం శారదా పరమేశ్వరి దేవస్థానం గుంటూరు. మీ భాగ్యాన్ని చూస్తే నాకు నేను కూడా గుంటూరు వాసినే ఉండే ఎంత బాగుండునో అని అనిపిస్తోంది. కాబట్టి నిజంగా మీరు పొందినటువంటి అదృష్టం వర్ణనాతీతం. గుంటూరు చరిత్రలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని సువర్ణాక్షరాలతో లిఖింపబడి పొందుతుంది. 16 రోజుల తర్వాత గుంటూరు వైభవం శృంగేరి చరిత్రతో, ఆధ్యాత్మిక చరిత్రలో, ఆంధ్రదేశంలో ఒక కొత్త స్వర్ణమయమైన పుట కడగబడుతుంది. గుంటూరు చరిత్ర అంత గొప్ప అవకాశాన్ని మీరు పొందబోతున్నారు. కాబట్టి ఒక కారణజన్ముడైనటువంటి వ్యక్తి చంద్రమౌళీశ్వరారాధన చేసేటప్పుడు పాటించేటటువంటి శ్రద్ధాక్రమం చూడాలి. శివలింగాన్ని ఆయన తుడిచేటటువంటి క్రమాన్ని మీరు చూడండి. అసలు అది ఎలా ఉంటుందంటే, అమ్మ నీళ్లు పోసినటువంటి పిల్లవాణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకుని తుడిచేటప్పుడు ఏ బట్ట పెడితే ఆ బట్ట పెట్టి తుడవదు, జరీ అంచులున్న బట్ట పెట్టి తుడవదు, పిల్లవాడికి గీరుకుంటుందని. మెత్తటి బట్ట పెట్టి పూల పొట్లంలా ఉన్నవాడి శరీరాన్ని ఎంత అందంగా తుడుస్తుందో తెల్లటి మెత్తటి బట్ట సిద్ధంగా ఉంటుంది. అది ఎక్కడ అని కూడా దేని గురించి వారు అడగరు, సిద్ధంగా ఉంటాయి క్రమంలో. ఆ బట్ట తీసి శివలింగాన్ని చేత్తో పట్టుకుని ఆ తుడిచే తీరు చూడాలి. సాశ్రద్ధా కడితా సిద్ధి యయా వస్తువు ఉపలభ్యతే అంటారు శంకర భగవత్పాదులు. ఎంత అద్భుతంగా తుడుస్తారో అసలు ఆ శివలింగాన్ని. దాన్ని తుడిచి దానికి గంధం పెట్టి దానికి బొట్టు పెట్టి దానికి అలంకారం చేసి దాన్ని మంటపంలో పైన పెట్టడానికి ఆయన అది పట్టుకొని లేచి నిలబడే తీరులో ఉండే భక్తి చూడాలి. కన్నులకి నిజంగా అదొక పండుగ కింద ఉంటుంది. అంతటి శ్రద్ధాళువులు ఇప్పటికి పీఠాధిపత్యం వహించి అన్ని సంవత్సరాలైపోయింది, దశాబ్దాలైపోయింది. దశాబ్దాలైపోయినా కూడా 1989 అక్టోబర్ 19 స్వీకరించినటువంటి పట్టాభిషేకం, ఇన్ని సంవత్సరాలై ప్రతిరోజు చేస్తున్న అభిషేకం అయినా కూడా ప్రతిరోజు చేస్తున్న అభిషేకమేగా అన్నట్టుండదు. ఇంతకన్నా నా జీవితానికి సౌభాగ్యమేమి, నేను అవతార స్వీకారం చేసింది ఇందుకే అన్నట్టుంటుంది. శంకర భగవత్పాదులు శివలింగానికి అభిషేకం చేస్తే ఎలా ఉంటుంది అన్నది చూడలేకపోయినటువంటి కొరత తీర్చుకోవడానికి మార్గం భారతీతీర్థ మహాస్వామి చేసేటటువంటి చంద్రమౌళీశ్వరారాధన, 2 కన్నులతో జుర్రుకోవడమే. అందుచేత ఇన్ని కారణముల వలన ఒక మహాపురుషుని యొక్క ఆవిర్భావం అవసరం. అందుకే దానికి నేపథ్యంలో మహాపుణ్యం చేస్తే తప్ప కొడుకు పుట్టడానికి వీల్లేదు. కొడుకు పుట్టలేదని భగవంతుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టేసేటటువంటి వ్యక్తుల కడుపు ఎందుకు పుడతారు? కొడుకు పుట్టకపోయినా ముందు 4 ఆడపిల్లలు పుట్టినా ఆ 4 ఆడపిల్లల వెనక కొడుకు పుట్టడం మళ్ళీ భగవంతుని యొక్క అనుగ్రహం చేతనే జరుగుతుందని ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో భగవంతుని యొక్క పాదములను పట్టి సేవించినటువంటి వెంకటేశ్వరావధాని గారికి కుమారుడిగా ఆవిర్భవించారు. ఇందులో మళ్ళీ విచిత్రమైన విషయం ఏమి అంటే, ఒక్కడే కుమారుడిగా వారు వచ్చారనుకోండి, ధర్మశాస్త్ర రీత్యా వారిని సన్యాస స్వీకారం చెయ్యమని గురువులు అడగడం క్లేశం అవుతుంది. తండ్రిని అనుగ్రహించే వాళ్ళు ఎవరు? తండ్రి జీవితం ఎలా వెళ్ళాలి? తండ్రిని చూసే కొడుకెవరు? అందుకే పరమేశ్వరుడు ఆయన తర్వాత మళ్ళీ వేరొక కొడుకును అనుగ్రహించాడు. దక్షిణామూర్తి అన్న పేరుతో వేరొక కుమారుడు జన్మించాడు. కాబట్టి శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు వెంకటేశ్వరావధాని గారిని పిలిచి, నీ కొడుకుని నాకు శిష్యునిగా ఇచ్చేయి, అతనికి పట్టాభిషేకం చేస్తాం, నీ జీవితాన్ని నీ 2వ కొడుకు దక్షిణామూర్తి చూస్తాడని శాసనం చెయ్యగలిగారు. కాబట్టి అప్పటి వరకు కొడుకులు లేని వెంకటేశ్వరావధానులు గారికి భారతీతీర్థ మహాస్వామి ఒక్కరే కాకుండా వెనక దక్షిణామూర్తి గారు కూడా వెంటనే జన్మించడంలో ఆయన ఎంతటి కారణజన్ములో పరమేశ్వరుడు ఆయన్ని శృంగగిరి పీఠాధిపత్యం కోసమే ఆవిర్భవింపచేసినటువంటి అవతార పురుషులన్నది పరమ రూఢమైనటువంటి సత్యము. అటువంటి స్వామి పుట్టుక చేత జితేంద్రియులు. ఎందుచేత అంటే, లోకంలో ఏదైనా సాధించడం కొంతవరకు తేలికేమో, శాస్త్రాధ్యయనం కూడా తెలివి ఉండి నిబద్ధత ఉండి మంచి గురువు లభిస్తే ఏమో కొంతవరకు నడుస్తుందేమో. కానీ ఎవరూ నిగ్రహించలేనిది, ఎవరూ జయించలేనిది ఏది అంటే ఇంద్రియములను. ఇంద్రియములను జయించడం మాత్రం సాధ్యమయ్యే విషయం ఎవరికీ కాదు, అంత తేలికైన విషయం కాదు. ఎందుచేత అంటే వ్యాస భగవానుడు దేవీ భాగవతం చేస్తూ అంటాడు, ఇంద్రియాణి బలిష్టాని నన్యుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశ అంటాడు. ఇంద్రియములు పరమ బలిష్టములు, పరమ బలిష్టమైనటువంటి ఇంద్రియములను బలవంతంగా తొక్కిపెట్టే ప్రయత్నం చేశారనుకోండి, వాటికి వైరాగ్యం కలగకుండానే వైరాగ్యం వచ్చిందన్న భావన పొంది ఊరుకున్నారనుకోండి, అదును చూసి కాటు వేసేస్తాయి. అదును చూసి కాటు వేశాయా, ఎంత పైకెక్కాడో అంత కింద పడిపోతాడు. కిందనున్నవాడు పడిపోతే కాలో వేలో వంకరవుతుంది, కొంచెం బెణుకుతుంది. బాగా పైకెక్కినవాడు జారి కింద పడ్డాడా, పరమ ప్రమాదం సంభవిస్తుంది. వాడు ఉన్న స్థానాన్ని బట్టి వాడి వెనక ఉన్న వాళ్ళకి ప్రమాదం వస్తుంది. మహాపురుష స్థానమైనటువంటి జగద్గురు స్థానంలో అధిరోహించవలసినటువంటి వ్యక్తికి అటువంటి వైక్లవ్యములు ఊహించడం కూడా సాధ్యం కాదు. కాబట్టి పుట్టుక చేత ఇంద్రియములను నిగ్రహించగలిగిన వాడు కాదు, ఇంద్రియములను జయించిన వాడై ఉండాలి. ఇంద్రియాలని జయించడం వేరు, ఇంద్రియాలని నిగ్రహించడం వేరు. ఒక నియతి కాలంలో ఏదో ఈ ఫలానా తిథి నుంచి ఫలానా తిథి వరకు నేను ఒక వ్రతం చేస్తున్నాను, కాబట్టి నేను దీక్షగా ఉంటాను, ఆ దీక్షలో అంతర్భాగంగా నేను నా ఇంద్రియములను అణచిపెట్టి ఉంచుతాను, ఏది పడితేది చూడను, ఏది పడితేది వినను, ఏది పడితేది తినను, ఏది పడితేది ముట్టుకోను, ఏది పడితే దాని గురించి మనసుని ఆలోచించడానికి అవకాశం కల్పించను అని కొంతకాలం పాటు నిగ్రహించడాన్ని ఇంద్రియములను వశం చేసుకునే ప్రయత్నం అంటారు. అది కూడా అంత తేలిక కాదు. అథవా ఒక్కరోజో రెండు రోజులో మూడు రోజులో చెయ్యగలిగాడు అనుకోండి, ఇంద్రియములను ఎంత తొక్కి పెడుతున్నాడో ఇంద్రియములు అంత శక్తిని పుంజుకుంటుంటాయి. ఎప్పుడెప్పుడు ఈ దీక్ష వదులుతాడో అప్పుడప్పుడు అంత శక్తితో పైకి లేద్దామని చూస్తాయి. నేను అన్నానని కాదు, ఒక్క ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యండి అని అన్నారనుకోండి, దశమి నాటి నుంచే ప్రారంభమైపోతుంది. ఇంద్రియాలకి ఎంత తొందరగా లొంగిపోతాడు మనుష్యుడు అన్నదానికి భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క గురువుగారైనటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి ఒక ఉదాహరణ చెప్తుండేవారు. ఒకనకొకప్పుడు కోతులన్నీ అనుకున్నాయిట, మనం కూడా ఏకాదశి తిథి నాడు ఉపవాసం చెయ్యాలి అని అనుకున్నాయి. అనుకుని కోతులన్నీ చెట్ల మీద కూర్చుని అవి నిగ్రహం చేసుకున్నాయి, ఇవాళ మనం ఏమీ తినద్దు, మనం ఎక్కడికి కదలద్దు, అటు ఇటు వెడితే చెట్లు చూస్తే కాయలు చూస్తే పళ్ళు చూస్తే తినబుద్ధేస్తుంది, అందుకని చెట్ల కింద కళ్ళు మూసి కూర్చుందాం. కోతులన్నీ చెట్ల కింద కూర్చున్నాయి. ఓ గంట అయింది, పోని తినకపోతే వదిలేయి, కనీసం చెట్ల మీద కూర్చుంటే ఆ ఆకుల వాసన, ఆ కాయల వాసన, పళ్ళ వాసన తగులుతుంటే కొంత తృప్తిగా ఉంటుందనుకుని మనమేం తింటామా ఏమి, ఉపవాసమేగా, కాసేపు చెట్ల మీద కూర్చుందాం, ఏమీ తినద్దు, ఏమీ ముట్టుకోవద్దు, మనమేమి కొరకద్దు అనుకున్నాయి. సరే అయితే అందరం చెట్లు ఎక్కుదాం. ఇప్పుడు అన్ని చెట్లు ఎక్కి చెట్ల మీద కూర్చున్నాయి. కూర్చున్న తర్వాత కోతి ఊరికే ఊరుకుంటుందా, అది దానికి ఎదురుగుండా కాయలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఆ కాయలు ఒక్కసారి ముట్టుకోనైనా ముట్టుకుందామని తాపత్రయం అనుకున్నాయి. రేపు ద్వాదశి కదా, సూర్యోదయం అవగానే తినేయాలి, తినేయాలి కాబట్టి అప్పుడు మనం నీరస పడిపోతాం. నీరస పడిపోయిన తర్వాత ఏ కాయ దోరగా ఉంది, ఏ కాయ పండింది, అప్పుడు ఎక్కడ దొరుకుతుంది, అప్పుడు నీరసంలో ఎక్కడ వెతుక్కుంటాం. ఇప్పుడే ఒక పని చేద్దాం, బాగా దోరగా ఉన్న కాయలు, పండుతున్నటువంటి పళ్ళు ఇలాంటివి కోసుకుని ఏరుకుని పెట్టుకుందాం, అంతే అక్కడ వరకే, మనం తినద్దు. నియమం చేసుకున్నాయి, ఒకదాన్నొకటి సంకేతం చేసుకున్నాయి, పోన్లే అలాగే పళ్ళు కోసుకుందాం. అయితే సరే పళ్ళు కోసుకుని వేటికవే మంచి మంచి పళ్ళు తెచ్చి అక్కడ పెట్టుకున్నాయి. ఇంకా ఏకాదశి ఉపవాసం మొదలెట్టి ఎంతసేపు, ఓ గంట పళ్ళు తెచ్చి అక్కడ పెట్టే. ఈ పళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టాం బాగుంది, కానీ ఉపవాసం అయిపోయిన తర్వాత వీటిని కొరికేటప్పటికీ తీరా పైకి పండు ఉండి లోపల పురుగుంటే, ఒక్కసారి కొరికి చూద్దాం, పురుగులు లేవంటే పెట్టుకుందాం, పురుగుంటే వదిలేద్దాం. అయ్యో బాబోయ్ కొరికాక ఊరుకోగలమా అన్న అనుమానం ఉంది, కానీ తనని తాను సర్ది చెప్పుకోవాలి. అంతే అంతే అంతే, ఏకాదశి ఉపవాసం ఉపవాసం, మనమేమీ తినం, కొరికి చూస్తాం అంతే. పండు అన్ని కోతులు పండు కొరికాయి, పండు కొరికి పురుగుందో లేదో చూడాలంతే. ఇంకొక 10 నిమిషాలకి కడుపు నిండి చెట్లెక్కి ఆడుకున్నాయి, అయిపోయింది, శుభ్రంగా పళ్ళన్నీ తినేసాయి. 1 గంట కోతికి ఉపవాసం చేయడం అంత కష్టం, ఎందుకంటే అది 4 కొక్కదాన్ని నిగ్రహించలేకపోయింది. అటువంటిది భగవంతుడిచ్చిన కంటిని, చెవిని, ముక్కుని, నాలుకని, స్పర్శేంద్రియాన్ని నిగ్రహించడం అంటే అంత తేలిక, అంత తేలికైన విషయం కాదు. పైగా బలవంతంగా తొక్కి పిడితే అది పావు మీద కాలు పెట్టడం. శ్రీరామాయణంలో మండోదరి ఒక మాట అంటుంది, రావణ అందరూ రాముడు నిన్ను చంపాడనుకుంటున్నారు, రావణ సంహారం అయిపోయిందని వర్తమానం వచ్చింది అంతఃపురంలోకి, పల్లకీలో వెళ్ళింది. దశకంఠుడు తలలు తెగిపోయి పడున్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అందరు అనుకున్నారు ఎదురుగుండా ఉన్న రాముణ్ణి చూసి నింద చేస్తుందనుకున్నారు. ఆమె రాముని వంక చూసి, రావణుని వంక చూసింది, అందరూ రాముడు నిన్ను చంపాడనుకుంటున్నారు, భార్యని నాకు తెలుసు, నిన్ను రాముడు చంపలేదు, నీ ఇంద్రియములు నిన్ను చంపేశాయి, నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా, ఎంతమంది చెప్పినా వినలేదు, ఇలా చచ్చిపోయావు. ఇంద్రియములకు వశపడి రావణుడు మరణించాడు. హిరణ్యకశిపుడితో ప్రహ్లాదుడు అంటాడు, లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము ధనవేశ్వర అంటాడు. నాన్న లోకాలన్నీ గెలిచాను, లోకాలన్నీ గెలిచానంటావు, లోకాలు కాదు నాన్న శత్రువులు, లోపల ఉన్నారు శత్రువులు, కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకర భగవత్పాదులు. ఇంద్రియములను గెలవడం అంత కష్టం, గుర్రాలు బలవంతంగా లాగినట్టు ఈడ్చేస్తుంటాయి జీవుణ్ణి. చూడకూడని దాన్ని చూడు, వినకూడంది విను, ముట్టుకోకూడంది ముట్టుకో, నువ్వు ఏది ఆఘ్రాణించకూడదో అది ఆఘ్రాణించు, ఏది తినకూడదో అది తిను, లాగేస్తుంటాయి, నిరంతర పాపకర్మ చేయిస్తూ ఉంటాయి. అటువంటిది ఇంద్రియాల్ని నిగ్రహించడమే అంత కష్టం. అందుకంటుంది మండోదరి, మరి ఒకప్పుడు ఇంద్రియాల్ని తొక్కిపెట్టి తపస్సు చేశాడు రావణుడు, అది పరిపక్వత లేకుండా వైరాగ్య సంపత్తి లేని తొక్కిపెట్టడం, త్రాచుపాం మీద కాలు పెట్టడం. త్రాచుపాం గబగబా ఎక్కడో చెట్టు చాటు నుంచి పరిగెత్తుకొచ్చింది, అక్కడే ఒక వ్యక్తి ఉన్నాడు, అయ్య బాబోయ్ పాము వచ్చేసిందని ఒక్క గెంతు గెంతాడు, ఆ పాము అతని కాలు కిందకు వచ్చింది, అదృష్టవశాత్తు దాని తల ఇతని అరికాలు కింద పడింది, అరికాలు కింద ఉంది ఇప్పుడు పాము తల, అది ఇలా ఇలా అంటోంది, పైకెత్తిందా కరుస్తుంది, కాలు కింద ఉంది కాబట్టి కరవదు, కాబట్టి ఇప్పుడు నా కాలు కింద పాము ఉంది నన్ను కరవదన తన ధైర్యంగా ఉండగలడా, తల కదపకపోయినా అది తోక కదుపుతుంది, కాళ్ళని చుట్టుకుంటుంది, ఎలా తల బయటికి తీద్దామని చూస్తుంటుంది. దానికి కావలసింది ఒక్కటే, ఇప్పుడు తను బయటికి రావడం అంటే మనిషి కాలు ఎత్తితే చాలు, కాలు ఎత్తిన ఉత్తర క్షణంలో ఇక మనుష్యుడు ఉండడం, కాలు ఎత్తాడు కాబట్టి నేను వెళ్ళిపోతానని వెళ్ళదు, కరిచి మరీ పెడుతుంది అది, అవతల వాడిని చంపేస్తుంది. కాలు కింద త్రాచుపాము ఉన్నవాడు నేను సురక్షితంగా ఉన్నాననుకోవడం ఎటువంటిదో, ఇంద్రియములను బలవంతంగా తొక్కి పెట్టడం అంత ప్రమాదకరమైనది, అవి కాట్లు వేసేస్తాయి. నేను కాదు ఈ మాటలు అన్నది, సాక్షాత్తు వ్యాస భగవానుడు, సాక్షాత్తు వాల్మీకి చెప్పిన మాటలు, ఇంద్రియములను తొక్కి పెట్టడం అంత ప్రమాదం. మరి ఏం చేయాలి అంటే, ఇంద్రియములకు ఏ సుఖమును అడుగుతాయో దాన్ని ధర్మంతో ముడివేసి మేతగా అందించాలి, అందించి పరిశీలనం చెయ్యాలి. పరిశీలనం చేసి హోసి పిచ్చిదానా అంత వెంపర్లాడుతున్నావే, ఈ సుఖం ఒక సుఖమా అని ఒక ప్రశ్న వెయ్యాలి. ఆ ప్రశ్న వేస్తే ఈ శం సుఖము నుండి ఆ శం వైరాగ్య సుఖము వైపుకి నడిపించేవాడెవడో వాడు శంభు. అందుకే ఇంద్రియములను వశం చేసుకోవడానికి మార్గం వాటికి కావలసిన మేత ధార్మికంగా ఇచ్చేయడం. నాలుకకి కావాలి రుచులు, దాన్ని ప్రసాదంగా అందించడం. గృహస్థుగా ఉన్నావు, చక్ర పొంగలి నైవేద్యం పెట్టి ప్రసాదంగా అయ్యి నీ ఇంటికి వచ్చిన వాడికి పెట్టి నువ్వు తినడం నేర్చుకో. మనస్సునందు కామము పొటమరించింది, ధర్మము చేత కామమును ముడివే, ధర్మపత్నిని స్వీకరించు, కామము ధర్మబద్ధమై పుత్ర సంతానము పుత్రికా సంతానము కలిగితే, పుత్ర సంతానము వలన ఇహము పరము పొందితే, పుత్రికా సంతానమును కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరేషాం తరిస్తావు. కొంతకాలం అయిన తర్వాత ఈ సుఖం ఒక సుఖమా, ఇదేమి సుఖమన్న ప్రశ్న ఎప్పటికైనా మనసులో అంకురిస్తే, రోషీరో యదు కామినీత కామినీజనుల తారుణ్యోరు సౌఖ్యంబులం బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వంచాల తల్కోశీకో యదు నామనంబకట నీకున్ ప్రీతిగా సక్రియం చేసి చేయదు దీని తృళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. అప్పటికబ్బా ఏం సుఖం లేదు అనిపిస్తుంది. వారం రోజులు అవదు మళ్ళీ మనసు సుఖాల్ని అపేక్షిస్తుంటుంది. దీని తుళ్ళనచవయా కళహస్తీశ్వర అని అడిగాడు శరణాగతి చేసి దుర్జటి. అంత తేలిక కాదు, అంత పరిశీలనం చేస్తే అప్పుడు వైరాగ్యం అంకురిస్తే ఈ సుఖములన్నీ సుఖములా అని ఇక సుఖ దుఃఖ అన్న రెండు భావనలు పెట్టుకోకుండా సాక్షి మాత్రంగా నిలబడి పరమేశ్వరుణ్ణి ఆ స్థితిలో అడుగుతారు. అప్పుడు వైరాగ్యం వచ్చిందని గుర్తు. వైరాగ్య సుఖము రావాలి అంటే మోహం అనేటటువంటి తాడు తెగిపోవాలి. నా వాళ్ళు, వాళ్ళ సుఖం, వాళ్ళ దుఃఖం, వాళ్ళు బాగుండడం ఏమి అన్నాళ్ళు, ఇంకా చెప్పులు ఇప్పేశాను అయిపోయింది. కొడుకు చేయవలసినవన్నీ చేసేసాను, స్నాతకం చేసేసాను, పెళ్లి చేసేసాను, అయిపోయింది. రేపు వాడికి కొడుకు పుడితే వాడు చేసుకుంటాడు బాలసారే, వాడి నామకరణం వాడు చేసుకుంటాడు, అక్షరాభ్యాసం వాడు చేసుకుంటాడు, వాడిని చదివించుకోవడం వాడు చేసుకుంటాడు. ఒకప్పుడు నేను పెళ్లి కొడుకు, ఆ చెప్పులు ఇప్పేశాను, నా కొడుకు వేసేసుకున్నాడు ఇప్పుడు. కాబట్టి ఇంకెందుకు, నా కర్తవ్యం ఏమిటి ఇప్పుడు, చాలు ఇన్నాళ్ళు చేశానుగా, వాడిని ఈశ్వరుడు రక్షించుగాక, నా మనసు నిరంతరము ఈశ్వరుని యందు నిలబడుగాక. ఇది కూడా అంత తేలిక కాదు, ఈశ్వరానుగ్రహంగానే రావాలి. అందుకు అడుగుతుంది కుంతి, యాదవులందు పండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యాధీశ్వర, నీపాద చింతనముపై అనిశము మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గంగభంగి గంగ ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద తరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అని అడిగింది. గంగ ప్రవహించి ప్రవహించి సముద్రంలో కలిసినట్టు ఇంకా నాకు యాదవుల మీద పాండవుల మీద మోహాన్ని పోగొట్టే కృష్ణ, పోగొట్టిన మనసు నీపాద చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో ఆ అపారమైనటువంటి ఆదర బుద్ధితో, ఏదో పై పైకి అండం కాదు, ఆదరంతో భగవంతుని పాదములు పట్టుకోగలిగినటువంటి లక్షణమును నా యందు అంకురింపచేసి మోహాన్ని తెంపేసేయండి. అంత సాధన చేస్తే ఎన్ని జన్మల తర్వాతో ఆ వైరాగ్యమునందు ఊంచుకుంటాడు కారణజన్ముడు. ఇంద్రియములను గెలుస్తాడు. ఇంద్రియములను గెలవడం వేరు, ఇంద్రియములను అణవడం వేరు. ఇంద్రియములను అణిచినవాడు అనుకోండి, మళ్ళీ అది కనపడినప్పుడు ఏం చేస్తాడంటే కంటిని నిగ్రహిస్తాడు. అది కనపడితే నేను తట్టుకోలేను, నా మనసు పాడైపోతుంది అనుకున్నాను అనుకోండి, అది చూడకుండా జాగ్రత్త పడతాడు. ఏ వస్తువుని చూస్తే తాను ఉద్రేకపడిపోయి వ్రతభంగం అయిపోతుందో అది చూడడు. అసలు నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒరే నువ్వు కొన్నాళ్ల పాటు తీపి తినకు, ఇది వ్రతంలో నియమం అన్నారనుకోండి, లేకపోతే పుల్లటి పదార్థం తినకు, మళ్ళీ తీపంటే మధుమేహం అనుకునేది, పుల్లటి పదార్థం తినకు, అది వ్రతానికి భంగం, నువ్వు తినద్దు అన్నారనుకోండి, నాకు చింతకాయ పచ్చడంటే మహా ఇష్టం అనుకోండి, నేనే ఆ వ్రతం చేస్తూ పెడుతున్న భోజనాల్లో చింతకాయ పచ్చడి వడ్డిస్తుంటే ఆ చింతకాయ పచ్చడి చూస్తే మానసికంగా తినేస్తానేమోనని నేనే వడ్డన చూడకుండా వెళ్ళిపోవడం, అది ఇంద్రియాన్ని తొక్కి పెట్టడం. ఇంద్రియాన్ని గెలవడం అంటే నేనే పట్టుకెళ్ళి చింతకాయ పచ్చడి వేసి వారు తింటుంటే అసలు అది చింతకాయ పచ్చడి అది బాగుంటుంది నాకు ఇష్టము అన్న భావన కలగకుండా నాకు దానితో ఏమీ తెలియనట్టు చింతకాయ పచ్చడి అన్న పదార్థం నా జీవితంలో నాకు ఎన్నడూ పరిచయం లేనట్లు నేను మామూలుగా ఉండగలగడం, అది ఇంద్రియాల్ని గెలవడం. ఏది మనసుని ప్రభావితం చేయగలదో అది కనబడినా ఇక మనసు ప్రభావితము కాదు, ప్రభావితము కాకుండా అలాగే ఉంటుంది. అంటే ఉడుదుడుకులు ఉండవు దానికి. మనసుకుండే లక్షణం ఏమిటంటే ఉద్వేగాల్ని పొందుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది, పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది, పడుతూ ఉంటుంది, సంకల్ప వికల్ప సంఘాతం ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే ప్రాణాయామం చేసి పూజ చేస్తారు నిలబెట్టడానికి. ఇంద్రియములను గెలవడం జన్మతః రావాలంటే అసలు పుట్టి బుద్ధిరిగి లోకమంతా దేనిని కోరుతుందో దాని నా పిల్లవాడు కోరడం. ఎవరి ప్రబోధం వల్ల? ఎవరి ప్రబోధం లేదు, ఎవరు చెప్పలేదు. అలా పైగా అలా ఉండమని చెప్పేవాళ్లే ఉన్నారు. కానీ పిల్లవాని మనసు మాత్రం అలా ప్రచోదనం కాలేదు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఎవరని చెప్పాలి? కారణజన్ముడని చెప్పాలి. భారతీతీర్థ మహాస్వామి వారు పుట్టిన తరువాత సీతారామాంజనేయులు అని పేరుతో పిల్లవాడు ఉండగా నేను కూడా ఒక ముదురు రంగు నిక్కరో ప్యాంటో వేసుకుందాం, దానిమీద ఒక గళ్ళ చొక్కా వేసుకుందాం, బెల్ట్ పెట్టుకుందాం అని కానీ, లేకపోతే నేను కూడా రంగురంగుల బట్టలు వేసుకుందామని కానీ, నేను కూడా దువ్వెన ఉపయోగించి పాపట తీసి జుట్టు దువ్వుకుందామన్న తాపత్రయం కానీ, తలకి నూనె వ్రాసుకుందామన్న ఆలోచన కానీ, ఒంటికి ఏవైనా పరిమళభరితమైనటువంటి పదార్థములను పెట్టుకుందామని కానీ, ముఖానికి ఏదో పరిమళభరితమైనటువంటి అంగరాగములు అలదుకోవడం మానేసి పెద్ద పెద్ద విభూతి పుండ్రాలు పెట్టుకోవడం ఏమిటి అన్న భావన కానీ, విభూతి ధరించడంలో కించిత్ న్యూనతాభావం కానీ, విభూతి పెట్టుకుని వీధిలోకి ఎడితే ఏం బాగుంటుంది, చాలామంది తల్లిదండ్రులు చాలా గొప్పగా చెప్తుంటారు మా అబ్బాయికి బొట్టు పెట్టుకోవడం అంటే అంత ఇష్టం ఉండదండి అని తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. అది ఆశ్చర్యం. కానీ పిల్లవాడు పుట్టిన దాదిగా ఉపనయనం చేసిన తరువాత పాఠశాల చదువుకి కూడా ఒక బ్రాహ్మణ విద్యార్థి ఎలా ఉండాలో, బ్రహ్మచారి ఎలా ఉండాలో అలా కేవలం ఒక అంగవస్త్రం కట్టుకుని, పిలక పెట్టుకుని, విభూతి రేఖలు పెట్టుకుని, కుంకం బొట్టు పెట్టుకుని, త్రికాల సంధ్యావందనం చేస్తూ, సంస్కృతం నేర్చుకుంటూ, వేదం చదువుకుంటూ, తను పుట్టినదాదిగా ఒక్క సినిమాకి ఎన్నడూ వెళ్లకుండా భగవంతుని యందు, భాష యందు, శాస్త్రముల యందు, గురువు యందు, తండ్రి యందు, తల్లి యందు అపారమైనటువంటి భక్తి విశ్వాసములతో, గౌరవంతో జీవించగలిగి ఉండి, ఎన్నడూ పరకాంత ముఖాన్ని కూడా ఇలా తల ఎత్తి చూడకుండా, ఏ ఇతర విషయముల యందు అనురక్తి లేకుండా, కేవలము శాస్త్రము తప్ప మరొక ప్రయోజనం లేకుండా, గురువుగారు పిలిచి సచ్చిదానంద విలాసలో ఉన్నటువంటి గుహలో కూర్చుని నువ్వు పాఠం చదువుకోమంటే, 8 సంవత్సరముల పాటు ప్రాతకాలంలో తెల్లవారకట్ట 3 గంటలకి నిద్రలేచి స్నానం చేసి చదువుకోవడం మొదలు పెడితే, రాత్రి పడుకోబోయే పర్యంతము శాస్త్రపాఠాన్ని చదువుకోవడం, భోజనం చేయడం, గురువుగారు పిలిస్తే పరిగెత్తడం, గురువుగారి సేవ చేయడం వినా, నేను ఇలా చేస్తే ఏమవుతుంది నాకని అడగకుండా గురువుగారు చెప్పిన మాట వినగలిగినటువంటి భక్తి అంకురించిన వాడు కారణజన్ముడు కాక వేరొకడు ఎందుకు అవుతాడు? సామాన్యమైన బిడ్డలకి ఆయనకి ఎక్కడ పోలిక కలుగుతూ, ఎక్కడ పోలిక పోల్చి చెప్పడం సాధ్యం అవుతుంది? మనసు కనీసం ఎప్పుడూ లౌకికమైనటువంటి విషయముల వైపుకి వెళ్ళలేదు. లౌకికమైనటువంటి విషయముల వైపుకి వెళ్ళలేదు కాబట్టే రేపు మనం 4 తెల్లగుర్రములను పూంచినటువంటి రథమెక్కించినా లోపల అంతే వైరాగ్యంతో ఉంటారు. స్వర్ణ సింహాసనం మీద కూర్చోబెట్టినా అంతే వైరాగ్యంతో ఉంటారు. 1,000,000,000,000 ఆస్తులున్న శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించినా అంత వైరాగ్యంగా ఉంటారు. చూసిన ప్రతి వస్తువు నాదన్న భావన పొందగలిగిన వాడైతే అటువంటి పీఠానికి పీఠాధిపత్యం వహించి ఆయన ఎలా నిలబడగలుగుతారు? జన్మతః అంత వైరాగ్య సంపత్తి ఉన్నవారు కాబట్టే వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరుడైన, కిరీటాలు ధరించిన, మణిమాణిక్యములతో కూడుకున్నటువంటి హారములను ఆయన ఒంటికి భూషణాలుగా ధరించిన, లోపల మాత్రం పరమ వైరాగ్యంతో వీటితో వేటితో సంబంధం లేకుండా ఉంటారు. శృంగగిరి పీఠాన్ని అధిరోహించినటువంటి వారందరికీ వైరాగ్యం అనేటటువంటిది ఆంతరముగా పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప విభూతి. చంద్రశేఖర భారతీస్వామి వారు పీఠాధిపత్యం చేస్తున్న రోజుల్లో చక్రవర్తికి ఉండేటటువంటి అలంకారాలలో ఒక అలంకారం, ఒక రకమైనటువంటి శాలువా కప్పుకుంటారు. ఆ శాలువా కప్పుకున్నప్పుడు వారిని చూడ్డానికి అరుళ్ళు చేస్తారు. అటువంటి శాలువాకి అనేకమైనటువంటి మణులు పొదగబడి ఉంటాయి. పొరపాటున ఆ శాలువా కప్పినప్పుడు తిప్పి కప్పారు. ఎలా కప్పాలో అలా కప్పకుండా దాన్ని తిరగేసి కప్పారు. అవన్నీ ఒంటికి ఉరుసుకుంటాయి తప్ప పైకి ఎవరికీ కనపడవు. పైగా విచిత్రంగా ఉంటుంది. అదే తిరగేసి కప్పుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత శ్రీకార్యం దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యో అలా కప్పుకున్నారేమండి, పోనీ తెలియక ఎవరో కప్పారనుకోండి, అలా చెప్పద్దా అని అడిగారు. ఇది ఎలా కప్పుకుంటే ఎవరికి కావాలయా, అది అలా ఉంటే ఎవరికి కావాలి, లోపల భగవంతుని యందు భక్తి 10 మందికి చెప్పగలిగిన స్థితి ఉంటే చాలు. దీని గురించి నేను ఆలోచించలేదే, అది తిప్పి ఉందా ఒంటికి గీరుకుంటోందా అన్నది నా ఆలోచనలోకి రాలేదే అన్నారు. అంత వైరాగ్య సంపత్తి కలిగిన మహాపురుషులు కాబట్టే అంత బిరుదావళి చదవబడుతున్నా వారు మాత్రం నిస్సంగులై దేని మీద వ్యామోహం లేకుండా అంతటి నిర్మలమైన జీవితాన్ని గడపగలుగుతున్నారు. పైకి మనం చూసినప్పుడు ఒక చక్రవర్తి పొందేటటువంటి విశేషాన్ని అటువంటి గౌరవాన్ని పొందుతున్నట్లు కనపడుతుంది. వారు నిజ జీవితంలో వారు తమ కొరకు అని తాము అనుభవించేవి చూస్తే మనం తెల్లబోతాం. నీళ్లలో నాంచి దులిపి ఆరేసినటువంటి బట్ట, ఆ ఏకవస్త్రంగా ఇలా తలమించి కట్టుకున్నటువంటి ఒంటికి పెట్టుకున్నటువంటి విభూతి రేఖలు, చేసినటువంటి తపస్సు యొక్క శక్తి రోమకూపాల్లోంచి పైకొస్తుంటే మేలిమి బంగారంలా మెరిసిపోతూ ఆ ముఖంలో ఎంత దీప్తో, వయస్సు పెద్దదవుతున్న కొద్దీ ఎంత ప్రకాశమో తప్ప, అసలు కనీసం పడుకునేటప్పుడు ఒక మంచం కాదు కదా, ఒక పరుపు కూడా వేసుకు పడుకోరు, కేవలం గది అంతే, ఆ నేల మీదే భూషయ్యం, లోపల అంత వైరాగ్య సంపత్తితో తులతూగుతూ ఉంటారు. అందుకే బాహ్యమునందు చక్రవర్తిత్వము, ఆంతరమునందు కౌపీనవంత కలుభాగ్యవంత. కౌపీనం పెట్టుకుని ఆ కౌపీనంతో పరమ సంతోషంతో ఆనందంతో రమించిపోతుంటారు. ఇప్పటికీ స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి విషయములుగా ఆయనతో బాగా అంతేవాసిత్వమును పొందినటువంటి పెద్దలు చెప్పగా విన్నవి, వారి ముఖత షష్ఠీపూర్తి సభలో వచ్చినవి అని చెప్పబడుతున్నవేవి అంటే, వారికి అత్యంత ప్రీతిపాత్రమైన మొట్టమొదటి విషయము శాస్త్రము. శాస్త్రం అంటే వారికి అంత ప్రీతి. కించిత్ సమయం ఉంటే రాత్రి 11 గంటలకి పడుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా కాసేపు శాస్త్రాధ్యయనం చేస్తారు, శాస్త్రపఠనం చేస్తారు. ఉదయం నిద్ర లేచిన దాదిగా అంత అనుష్ఠానం అవి పూర్తయ్యాక బ్రహ్మసూత్ర భాష్య పారాయణం చేస్తారు కొంతసేపు. విద్యార్థులకు స్వయంగా తర్కశాస్త్ర పాఠం చెప్తారు. ఇవాళకి కూడా ఆయన శాస్త్ర పాఠం చెప్పేటప్పుడు ఎంతటి మహోన్నతమైన వ్యక్తి వచ్చినా సరే పాఠం ఆపి బయటికి రారు. విద్యార్థులకు శాస్త్రపాఠం చెప్పడం అంటే ఆయనకి అంత ప్రాణం. శాస్త్రము గోవుల యొక్క సేవ. గోవుని చూసినప్పుడు ఆయన ముఖంలో వచ్చేటటువంటి కాంతి, ఆయన పొంగు, ఆయన ఆనందం మీరు చూసి తీరాలి. నేను గుంటూరు పట్టణంలో ఎక్కడో ఒక చోట పెట్టినటువంటి ఒక పెద్ద బోర్డులో చూశాను, ఆవుని ఇలా 2 చేతులతో పట్టుకుని ఆయన ముద్దు పెట్టుకుంటున్నటువంటి తీరు. ఆవు అక్కడ కట్టి ఉంటే ఆవు దగ్గరికి వస్తారు పొద్దున్నే పూజ చేయడానికి. వచ్చేటప్పుడు ఇలా ఇలా ఊగుతూ గోమాత్రే నమః గోమాత్రే నమః గోమాత్రే నమః అంటూ పొంగిపోతూ వస్తారు. వచ్చి పైకి చెప్తూ పరవశించిపోతూ పొంగిపోతూ స్కంద పురాణాంతర్గతమైన గోసూక్తం చదువుతూ పసుపు రాసి బొట్టు పెట్టి పూజ చేసి అరటిపళ్ళు తినిపించి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఎంత పారవస్యాన్ని పొంది వస్తారు. గోపూజ, చంద్రమూలీశ్వరారాధన, గురుభక్తి, ఇవి 4 అద్వితీయములు. నిజంగా మన అదృష్ట విశేషం అటువంటివన్నీ వారి యందు ప్రకాశించి ఉండగా అటువంటి మహాపురుషుల్ని చూడగలగడం మన జన్మాంతరంలో మనం చేసుకున్నటువంటి సుకృతము యొక్క పరిపాకము. అటువంటి మహాపురుషులైనటువంటి భారతీతీర్థస్వామి వారు జితేంద్రియులై ఇంద్రియములను గెలిచినటువంటి వారయ్యారు. నేను నిన్న మీతో మనవి చేసి ఉన్నాను, పీఠాధిపత్యము అంటే ఏదో అది తనకి తానుగా పెట్టుకున్నటువంటి పేరు, తనకిచ్చుకున్న బిరుదు, తానే ఓ పీఠం పెట్టి నేనే ఓ పీఠాధిపతిని అన్నది అయ్యుండడమని శంకరాచార్యుల వారు చెప్పింది కాదు. శంకరాచార్యుల వారు చెప్పినది పీఠాధిపతి అంటే శంకర భగవత్పాదాచార్యుల వారి చేత స్థాపింపబడినటువంటి పీఠమునకు వచ్చినటువంటి పరంపరాగతమైనటువంటి పీఠాధిపతి. అది ఎక్కడ కూడా తెగకుండా వంశం ఎలా విడుతుందో ఆ గురు పరంపర అలా విడుతుంది. ఒక దీపం ఒక దీపాన్ని వెలిగించినట్టు ఒక మహాపురుషుడు ప్రకృతి సంబంధమైనటువంటి నియమానికి తలవొగ్గి శరీరాన్ని ఇక ప్రకృతి యందు కలిపి విదేహముక్తిని పొందేటటువంటి సమయము ఆసన్నమవుతోందన్నప్పుడే శారదా పరమేశ్వరి వేరొక మహాపురుష జననము కావించి ఆ సింహాసనం మీద కూర్చునేటటువంటి వ్యక్తిని సిద్ధం చేసేస్తుంది. ఆయన ఆ పీఠాధిపతి అలా ప్రభవించినటువంటి పిల్లవాణ్ణి గుర్తుపట్టగలరు. అటువంటి వాటిలో ఒక నియమం జన్మత విజితేంద్రియుడై ఉండాలి, ఇంద్రియములను గెలిచిన వాడై ఉండాలి. లోకమంతా ఇంద్రియాల్ని పట్టుకుని పరుగులు తీస్తుంటే అసలు ఇంద్రియముల యొక్క ఉద్ధతి లేకుండా పరమ భక్తితో అలా పండిపోయే జీవితాలంటే అటువంటి మహాపురుషుల్ని కనీసం చూడకపోతే 200 పరుగులు చేసిన వాడిని చూడ్డానికి వెంపర్లాడిపోతున్నామే, ఓ 3 ఎండలో ఆటాడిన వాడిని చూడ్డానికి వెర్రెక్కిపోతున్నామే, ఏదో గట్టిగా ఇక్కడి నుంచి తాను ప్రయోగించినటువంటి ఒక గొప్ప ఉపగ్రహాన్ని ప్రయోగిస్తే ఆ ప్రయోగించిన వాడిని చూడ్డానికి వెంపర్లాడిపోతున్నామే. ఇంద్రియాల్ని గెలిచిన వాడన్నవాడు ఒకడు పుట్టుకతో ఒకడు ఉన్నాడు, వాడిని చూడాలన్న తాపత్రయం లేకపోతే ఇక మన జీవితం ఎందుకు? ఇవన్నీ తర్ఫీదు పొందితే వచ్చినవి శరీరంలో ఒకనాడు ఈ విభూతి అంతా తరిగిపోయేది. ప్రతిరోజు కొట్టడం, ప్రతి నిమిషం కొట్టడం, పరుగులు ఎక్కడ ఉండదు జీవితంలో. ప్రతి క్షణం వశిధారావ్రతం, పడిపోకుండా ఇంద్రియాన్ని గెలిచి నిలబడడం. అలా నిలబడిన వ్యక్తి ఒకడు ఉన్నాడు, ఆయన మా సనాతన ధర్మంలో శృంగగిరి పీఠానికి అధిపతి, ఆయన వస్తున్నారు మేము చూస్తున్నాం అని పరమ పరవశంతో 2 చూడడానికి మనం సిద్ధం కాకపోతే ఇక మన జీవితాలు ఎంత నిజంగా ఆదరణీయమైనటువంటి స్థితిని పొందలేనివయ్యాయి అని చెప్పుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అంతటి మహాపురుషుడు దీనితో పాటుగా వేద వేదాంగములయందు నిష్ణాతుడైనటువంటి వ్యక్తి కావాలి. వేదము తెలిసి ఉండాలి, వేద మంత్రము, వేద స్వరము, వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి అర్థము, దాని తాత్పర్యము ఇవి కాక వేదమునకు పక్కన ఉండేటటువంటి శిక్ష, కల్పము, జ్యోతిషము మొదలైనటువంటి వేదాంగములు, వేదాంగములతో పాటుగా చతుశాస్త్రములైనటువంటి మీమాంస, తర్కము, వ్యాకరణము మొదలైనటువంటి శాస్త్రములు, ఇన్ని శాస్త్రములు చదువుకుని వీటితో పాటుగా కావ్యములు, పురాణములు వీటన్నిటినీ చదువుకుని ఇన్ని చదువుకున్నవారై చాలా పై స్థాయిలో మాట్లాడారనుకోండి, కింద ఉన్నవాడికి ఏమందుతుంది? ఇన్ని తాను చదివి కూడా మేఘమంత కిందకి రాగలగాలి. ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటిని తాగినటువంటి మేఘం నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణించి వచ్చి చల్లటి నీటిని, తీయటి నీటిని మనకి వర్షించి తెల్లని మేఘమై దూదిపింజలా వెళ్ళిపోయినట్టు ఇన్ని శాస్త్రములను చదువుకున్నటువంటి వ్యక్తి అతి క్రిందకి దిగి వచ్చి మన మనస్సులు ధర్మమునందు ఊంచుకునేటటువంటి రీతిలో, ప్రభావితమయ్యేటటువంటి రీతిలో మనకి ప్రబోధం చేయగలిగినటువంటి శక్తివంతుడు కావాలి. ఇది ఎంత గొప్ప విషయం! 2 భిన్న ధ్రువములు. గణపతి వాక్యార్థ సభలు జరిగితే దేశ దేశాంతరములందు ప్రఖ్యాతి వహించినటువంటి మహాపండితులు సభలో కూర్చునుంటే ఎక్కడ వారిలో ఒక చిన్న దోషము దొల్లినా దాన్ని దిద్ది వారిని అవమానించడానికి కాదు, వారు నిలబడితే కదా మిగిలిన వారిని నిలబెట్టడం, వారిని అభినందించి ప్రోత్సహించి ఆ శాస్త్రములను నిలబెట్టి ప్రచారం చెయ్యడానికి అటువంటి శాస్త్ర సభలకి అధ్యక్షం వహించాలి. అలాగే క్రిందికి వచ్చినప్పుడు ఏమీ తెలియని వాళ్ళని చూసి మీకేం తెలిసి మీ కర్మింతే అనకుండా వాళ్ళని కూడా భగవంతుడి వైపుకి నడిపించడానికి మంచి మాటలు చెప్పగలిగి ఓర్పుతో ప్రవర్తించగలిగినటువంటి కన్నతల్లి మనసు ఉండాలి. ఇన్ని ఒక్క వ్యక్తి ఎందు ప్రకాశించడం అంటే ఆయన కారణజన్ముడు కాక వేరొకరు ఎందుకు అవుతారు? శృంగేరి పీఠాధిపత్యం స్వీకరించినటువంటి కృతల్లో గణపతి వాక్యార్థ సభలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైనప్పుడు అధ్యక్షోపన్యాసం చేస్తూ భారతీతీర్థ మహాస్వామి వారు చేసిన ప్రసంగం ఏమిటో తెలుసా? ఎప్పుడూ మా గురువుగారు శ్రీమతి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఈ సభలు నిర్వహిస్తూ ఉండేవారు. వారు శరీరంతో లేకుండా ఈ సభలు నిర్వహించడం ఇదే మొదటిసారి. కానీ వారు జ్యోతిస్వరూపులై ఎన్నడూ మమ్మల్ని అనుగ్రహించి ఆశీర్వచనాన్ని ఇస్తూనే ఉంటారు. మా గురువులు తరచుగా ఈ సభలు ఎందుకు నిర్వహించాలి అన్న దాని గురించి ఒక మాట చెప్తూ ఉండేవారు. కేవలం పిడివాదం కోసం, మేము చెప్పిందే సత్యమని వాదించడానికి ఈ సభలు ఉద్దేశింపబడలేదు. పండితులు తమ యొక్క పాండిత్యాన్ని ప్రదర్శించుకుని ఒకరితో ఒకరు వాదించుకోవడానికి ఈ సభలు నిర్దేశింపబడలేదు. ఎక్కడైనా ఏదైనా చిన్న దోషం దొల్లితే విద్వాంసులను అవమానించడానికి ఈ సభలు నిర్దేశింపబడలేదు. మనలో ఉన్నటువంటి అభిప్రాయాల్ని స్వేచ్ఛగా ప్రకటించుకుని ఇంకా ఎంత గొప్పగా సనాతన ధర్మాన్ని ప్రచారం చెయ్యవచ్చు అన్న విషయం గురించి ఇతమిద్ధమైన అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయని మా గురువుగారైన అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు తరచుగా చెప్తుండేవారు. నేను కూడా మా గురువుగారి అడుగుజాడలలోనే నడిచి ఈ సభలని ఆ ఫలితం సాధించడానికే, నిర్వహించడానికి ఉద్యుక్తుడనవుతున్నాను అని చెప్పారు. అంతటి గురుభక్తి తత్పరులైనటువంటి వారు ఆ సభలను అలా నిర్వహించగలరు. ఇక్కడ మాట్లాడగలిగినప్పుడు సామాన్యులతో అలా మాట్లాడగలరు. అంతటి విద్వన్మణి, అంతటి తేజోమూర్తి అటువంటి వారు, ఈ నాలుగు గుణములతో ప్రకాశించిన వారు కనుకనే గురువుగారు చదువుకోమన్న శాస్త్రాలన్నీ చదువుకున్నారు. ఇది చదివి మేమేం చేయమంటారు అని మాత్రం ఎన్నడూ అభినవ విద్యాతీర్థ మహాస్వామిని అడగలేదు. గురువుగారు చదువుకోమంటున్నారు, నేను చదువుకుంటున్నాను. నేను మీతో మనవి చేశా, లోకంలో ఎవరైనా చెప్పినది సలహా కావచ్చు, గురువు చెప్పినది మాత్రం ఎప్పుడూ సలహా కాదు. గురువు చెప్పినది శాసనము. ఆ భావన ఎవరి ఎందుంటుందో వాడే శిష్యుడు. తప్ప గురువుగారు చెప్పింది తనకి అనుకూలం అనిపిస్తే స్వీకరించడం, గురువుగారు చెప్పింది పాటించడం కష్టమని తనకు అనిపిస్తే వదిలిపెట్టేయడం మహానుభావుడండి చెప్తారు అన్నవాడు శిష్యుడు ఎందుకు అవుతాడు? గురువుగారు చెప్పారంటే శాసనం అంతే, మనకిష్టమా ఇష్టం లేదా అనవసరం. ప్రభుత్వం ఒక నియమం చేసింది, నాకు అలా పాటించడం ఇష్టం ఉండదండి అంటే కుదురుతుందా? ప్రభుత్వం శాసనం చేసింది, పాటించవలసిందే. గురువుగారు చెప్పారు శాసనం, అలా పాటించవలసిందే అనుకున్నవాడెవరో వాడు శిష్యుడు. అది ఒక సందర్భమునందు కాదు, కాలమునందు పరీక్షలో పైకి రావాలి. అన్ని సంవత్సరముల పాటు ఒక గుహలో ఒక పిల్లవాడు ఒంటరిగా కూర్చుని మహావిద్వాంసులైనటువంటి గోపాలకృష్ణ శాస్త్రి గారు లాంటి వ్యక్తుల దగ్గర శాస్త్రాల్ని మధించి నేర్చుకుని వాటి యందు విద్వాంసులై నేనేమవ్వాలని ఎన్నడూ అడగలేదు. కానీ శృంగేరి పీఠంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి ఉన్నది. శృంగేరి పీఠంలో గురువులు శరీరాన్ని విడిచిపెట్టేసినంత మాత్రం చేత పీఠానికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో వారి యొక్క ప్రమేయము అంతటితో పూర్తయిపోతుందనుకోవడం పొరపాటు. ఆ గురువులు తేజోవిరాజితులై జ్యోతిస్వరూపులై వారు నిరంతరము తమ శిష్యుణ్ణి, పరంపరని, లోకాన్ని, ధర్మాన్ని ఒక కాపు కాస్తూనే ఉంటారు. అందుకే నాకు శృంగేరి వెడితే నాకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదేశం ఏది అంటే అధిష్టానాల దగ్గరికి వెళ్ళి కూర్చోవడం. యథార్థంగా నేను శారదాంబ సన్నిధిలో కూడా చాలా తక్కువ గడుపుతాను. ఈ మధ్య నేను శృంగేరి వెళ్ళినప్పుడు కూడా నేను చాలాసేపు నా భార్యతో కలిసి వెళ్ళి కూర్చుని నేను గడిపింది ఆ జగద్గురువుల యొక్క అధిష్టానాల దగ్గర కూర్చోవడమే. ప్రత్యేకించి నాకు చంద్రశేఖర భారతి మహాస్వామి వారి యొక్క అధిష్టానం దగ్గర కూర్చోవడం అంటే ఎనలేని ప్రీతి. ఎంత ఇష్టం నాకు అక్కడ కూర్చుంటే చాలు, ఏమక్కర్లేదు, నేనేం చదవక్కర్లేదు. కళ్ళు మూసుకుని ఆయన అధిష్టానం దగ్గర కూర్చుంటే ఆయన కారణజన్ముడు, ఆయన పుట్టడం, ఆయన మూకపంచశతి చదువుతూ ఉండడం, ఆయన సుందరకాండ పారాయణ చేయడం, ఆయన వైరాగ్యం, కాలభైరవ దేవాలయం దగ్గర కూర్చుని ఆయన గుండెలు బాదుకోవడం, ఆఖరికి శరీరంతో ఉండలేక శరీరాన్ని విడిచిపెట్టడం, శాస్త్రముల మీద ఆయనకున్న గురి, ఆయన పొందినటువంటి సమాధి, అబ్బబ్బా కారణజన్ముడని తలుచుకుంటూ అవన్నీ ఆయన అధిష్టానం దగ్గర కొన్ని గంటలు కూర్చుని లేస్తే చాలు, ఎంత సంతోషం. ఆ తుంగానది మీద ఉన్నటువంటి ఆ వారధి తలుపు తీసి అధిష్టానాల దగ్గరికి వెళ్ళొచ్చు అనే వరకు విద్యాశంకర దేవాలయం అరుగు మీద కూర్చుని అది తెరిచారనగానే వెళ్ళి అక్కడ కూర్చుంటుంటాను. ఎంత సంతోషమో నిజంగా. శృంగేరి మఠంలో ఇప్పటికీ గురువుల యొక్క అనుగ్రహం అలా ఉంటుంది. వారు శరీరాన్ని విడిచిపెట్టారని కాదు, వారు తేజోమూర్తులై నిరంతరం మనని గమనిస్తూనే ఉంటారు, గుండెల్లో పెట్టుకుని మనని కాపాడుతూనే ఉంటారు. నేను మీతో ఒక విషయం ప్రస్తావించవలసి ఉంటుంది. కేవలం తన ఉత్తరాధికారిని తాను నిర్ణయించడం కాదు, ఆ ఉత్తరాధికారి నిర్ణయింపబడే ముందు పూర్వాచార్యుల యొక్క ప్రమేయం ఉంటుంది. వారు మా ప్రమేయం ఉన్నది అని ఎరుకలోకి తెచ్చి ఆశీర్వదిస్తారు. భారతీతీర్థ మహాస్వామి వారికి పీఠాధిపత్యం ఇచ్చే ముందు, శిష్య స్వీకారం చేసే ముందు అదే జరిగింది. విద్యాసుబ్రహ్మణ్య అయ్యర్ అని ఒక మహానుభావుడు, ఆయన ధైర్యం చేసి చొరవ చేసి ఆ రోజుల్లో బహుశా ఈ సీతారామాంజనేయులు అన్న పిల్లవాడిని శిష్య స్వీకారం చేస్తారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి అని చెప్పుకునేవారు. ధైర్యం చేసి స్వామివారి దగ్గరికి వెళ్ళి అడగగలిగినంత సాహసం ఎవరూ చెయ్యలేరు. కానీ విద్యాసుబ్రహ్మణ్య అయ్యర్ గారికి స్వామివారితో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యాన్ని పురస్కరించుకుని వారు ఒక మాట అడిగారు, ఏమో మఠ ప్రాంగణం అంతా మాట వినపడుతోంది, మీరు సీతారామాంజనేయుల్ని శిష్య స్వీకారం చేస్తారు అని అంటున్నారు, ఏ నోట విన్నా ఎక్కడ చూసినా పరమయోగ్యుడైన వ్యక్తి అని చెప్పుకుంటున్నారు, అది యథార్థమో కాదో మేము స్వామి వలన తెలుసుకోవచ్చా అని అడిగారు. శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి తల పంకించి, అక్కడ పంచాంగం ఉంది ఇలా పట్టండి అన్నారంతే. ఈ విద్యాసుబ్రహ్మణ్య అయ్యర్ వారు వెళ్ళి పుస్తక పంచాంగం తీసుకొచ్చి ఇచ్చారు. ఒకసారి పంచాంగం తీసి చూడండి, శిష్య స్వీకారానికి ఎప్పుడు బాగుంటుందో అన్నారు. ఆయన పంచాంగం తీసి అన్నారు, ఇది కన్నడంలో ఉంది, ఈ పంచాంగం నాకు రాదు, ఈ భాష తెలియదు, నాకు తమిళం అయితే తెలుస్తుందన్నారు. ఓ ఆ పక్కన చూడండి తమిళ పంచాంగం ఉంది, ఇది పెట్టెత్తండి అన్నారు. ఇది పెట్టి తమిళ పంచాంగం కోసం పుస్తకాలు జరుపుతూ ఇలా తీశారు. ఇలా తీసేటప్పటికీ దాని వెనక నుంచి ఎప్పటివో పాత కాగితాలు కింద పడ్డాయి. ఏమిటి కాగితాలని వంగి తీసి స్వామికి ఇచ్చారు, అవి విప్పి ఇలా తీశారు. ఒకప్పుడు చంద్రశేఖర భారతీ స్వామి అభినవ విద్యాతీర్థ మహాస్వామిని శిష్య స్వీకారం చేసినప్పుడు ఏ ఏ కార్యక్రమాలు జరగాలో, ఎలా శిష్య స్వీకారం జరగాలో ఆ కార్యక్రమ వివరాలన్నీ వ్రాసి ఉన్న కాగితం కింద పడింది పంచాంగంతో. ఓ మా గురువు గారు అనుగ్రహించారు, అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి గురువు గారు చంద్రశేఖర భారతీస్వామి వారు, మా గురువు గారు అనుగ్రహించారు ఈ పిల్లవాణ్ణి నా శిష్యుడిగా స్వీకరించి యోగ పట్టం ఇవ్వడానికి, కాబట్టి ఇతనికి ఇవ్వచ్చు నిర్ణయం చేసుకున్నారు. ఇప్పుడు నాకు చెప్పండి, అందుకే ప్రతిరోజు కూడా అంత నియమంగా శృంగేరి పీఠాధిపతులు పూర్వాచార్యుల యొక్క అధిష్టానాలకి ప్రదక్షిణాలు చేసి పూజ చేసి నమస్కరిస్తారు. తాము బయలుదేరితే చాలు, తమతో పాటు గురుపాదు కళ్ళి తీసుకెడతారు. వెంటనే ముహూర్త నిర్ణయం జరిగింది, దేవీ నవరాత్రి ఉత్సవాలు అయ్యాయి. ఉత్సవాలు అయిన తర్వాత అభినవ విద్యాతీర్థ మహాస్వామి ప్రకటన చేశారు, నవంబర్ 11, 1974 శిష్య స్వీకారం చేస్తున్నాను, ఈ పిల్లవాణ్ణి నా శిష్యుడిగా స్వీకరిస్తున్నానని. తండ్రి గారైన వెంకటేశ్వర అవధానులు గారిని పిలిపించి చెప్పారు, నీ రెండవ కుమారుడైన దక్షిణామూర్తి నీ జీవితంలో యోగక్షేమాలు చూస్తాడు, ఈ పెద్ద కుమారుణ్ణి నేను తీసుకుంటున్నాను శిష్యుడిగానని. చాలా సంతోషించారు, తల్లిగారికి చెప్పారు. అనంత లక్ష్మమ్మ గారు ముందు బాధపడ్డారు కానీ అంతటి గొప్ప స్థితిని పొందుతున్నారని ఆవిడ కూడా అనుమతించారు. తదనంతరం శిష్య స్వీకారంగా తదంతర్గతంగా జరగవలసినటువంటి కార్యక్రమాలకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ ముందు రోజు జరగవలసిన కార్యక్రమాలు పూర్తయ్యాయి. పిల్లవాడు సంధ్యావందనం చేసుకున్నాడు, తుంగానదిలోకి వెళ్ళి అప్పటి వరకు కట్టుకున్నటువంటి వస్త్రాల్ని విడిచిపెట్టేసి, మొలత్రాడు యజ్ఞోపవీతం అన్నీ విడిచిపెట్టేసి గురువుగారి దగ్గరికి వెళ్ళారు. గురువుగారు వెంటనే ఆ పిల్లవాడికి కాషాయ వస్త్రాలు, కమండలం, దండం బహూకరించారు. బహూకరించి తిన్నగా తన గురువుగారి అధిష్టానం చంద్రశేఖర భారతి మహాస్వామి వారి యొక్క బృందావన్ అధిష్టానం దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అది వాళ్ళ జీవితంలో ఉన్న గొప్ప విషయం. తల్లి తండ్రి దైవం అన్నీ వాళ్ళకి గురువే. గురువు ఒకటి, పీఠాది దేవత ఒకటి కాదు, గురువే పీఠాది దేవత, పీఠాది దేవతయే గురువు, శారదయే చంద్రశేఖర భారతి, చంద్రశేఖర భారతియే శారద. కాబట్టి ఇప్పుడు తిన్నగా గురువుగారికి నివేదించారు, గురువుగారి అనుమతితో భారతీ తీర్థాన్న యోగ పట్టంతో ఆ పిల్లవాణ్ణి శిష్యుడిగా స్వీకరించారు. అప్పుడు సీతారామాంజనేయులు అన్న పూర్వాశ్రమనామం తొలగిపోయి భారతీతీర్థ మహాస్వామి అయి మనందరినీ అనుగ్రహించడానికి భారతదేశ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని ఆవిష్కరించడానికి శృంగగిరి పీఠానికి ఉత్తరాధికారిగా అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి శిష్యులుగా భారతీతీర్థ మహాస్వామి వారు రంగప్రవేశం చేయడం జరిగింది. కానీ అనితర సాధ్యమైనటువంటి గురుభక్తి, భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క గురుభక్తిని చూసి ఒక వ్యక్తి మహావిద్వాంసుడు విద్యావేత్త అంతటి గొప్పవాడు, ఆయన పేరు విచిత్రం ఏమిటంటే మండన మిశ్రుడు. ఆయన ఒకనకొకప్పుడు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి అడిగేట, నేను శంకరాచార్యుల వారి వెనక ఉన్న నలుగురు శిష్యులతో కూడుకున్న మూర్తిని చూసినప్పుడు అనుకుంటూ ఉంటాను, అసలు శంకరాచార్యుల వారు ఈ నలుగురు శిష్యులు కలిపి ఎంత ప్రేమగా ఉండేవారో ఎలా తెలుస్తుంది అని అనుకుంటుండేవాడిని. నా ఆ కొరత తీర్చడానికేమో మీరు భారతీతీర్థస్వామి మీ ఇద్దరినీ చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమి ప్రేమ మీకు శిష్యుడి మీద, ఏమి భక్తి మీ శిష్యుడికి గురువు మీద, ఎంత జాగరూకత పాటించేవారంటే అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు నడుస్తుంటే కనీసంలో కనీసం ఆయన కన్నా ముందు ఎన్నడూ నడిచేవారు కాదు. గురువుగారు నడుస్తుంటే గురువుగారి నీడ దాటి శిష్యుడు ముందుకెళ్ళేవాడు కాదు, గురువు వెనకే. గురువు శిష్యుడు సభలోకి వచ్చి వేదిక మీదకి వస్తే గురువుగారు ముందు ఆసనం మీద పూర్తిగా సుఖాసీనులై కూర్చుని సత్యదండాన్ని చేత్తో పట్టుకుని ఆయన ప్రశాంతంగా ఉన్నారు, ఇప్పుడు పూర్తిగా ఆసీనులయ్యారు అని చూసిన తరువాత అప్పుడు ఆసనం మీద కూర్చునేవారు భారతీతీర్థ మహాస్వామి. తప్ప గురువుగారు ఇంకా ఆసనం మీద కూర్చోకముందే చటుక్కున తాను కూర్చోవడం అన్నది ఎన్నడూ చేసేవారు కాదు. గురువుగారు మాట్లాడకుండా తను మాట్లాడేవారు కాదు. గురువుగారు ఏది మాట్లాడారో దాన్నే మళ్ళీ వివరించి బాగా నాటుకునేటట్టు చెప్పేవారు తప్ప గురువుగారు చెప్పని విషయాన్ని సభలో స్పృశించి గురువుగారు చెప్పిందా శిష్యుడు చెప్పిందా అని అనుమానం వచ్చేటట్టు ఎన్నడూ మాట్లాడేవారు కాదు. గురువు చెప్పిన మాటని సమర్థించడానికే, అది బాగా నాటుకోవడానికే తన యొక్క ప్రజ్ఞని వినియోగించేవారు. ఎప్పుడు గురువుగారు మాట్లాడినా ఆ మాటని శిరోధార్యంగా ఆజ్ఞగా భావన చేసేవారు. ఆయన మాట్లాడుతుంటే అంత చెవులొగ్గి అంత జాగ్రత్తగా వింటుండేవారు. నిద్ర లేవగానే మొట్టమొదటి కార్యక్రమం ఏమి అంటే తిన్నగా వెళ్ళి తన గురువుగారికి సాష్టాంగ దండ ప్రణామం చేసి ఆయనకి నమస్కారం చేసి వచ్చేవారు. అంత వినయ విధేయతలతో గురువు పట్ల ప్రవర్తించేవారు. ఒకనకొక సభలో శ్రీరంగం అనుకుంటాను, శ్రీరంగంలో సభ జరుగుతున్నటువంటి రోజుల్లో ఒకరోజు అభినవ విద్యాతీర్థ మహాస్వామి తన అనుగ్రహ భాషణాన్ని పూర్తి చేసి ఒక మాట అన్నారు, నా శిష్యుడు మంచి విద్వాంసుడు, చాలా బాగా మాట్లాడగలడు, కానీ బహుశా ఇవాళ ఎక్కువసేపు మాట్లాడలేడు అనుకుంటున్నాను. ఎందుచేత అంటే ఇప్పటికే ఆ చంద్రమౌళీశ్వరారాధనకి సంబంధించినటువంటి వేళ దాటిపోయింది, కాబట్టి అతను తొందరగా స్నానం చేసి అనుష్ఠానం చేసుకుని చంద్రమౌళీశ్వరారాధనకి రావలసి ఉంది, అందుచేత బహుశా ఇవాళ ఎక్కువ మాట్లాడలేడేమో అని తన శిష్యుణ్ణి మాట్లాడమన్నారు. వెంటనే భారతీతీర్థ మహాస్వామి అన్నారు, గురువుగారి యొక్క ఆజ్ఞ